మాతృదేవోభవ జగన్మాత. కనులు మూసుకొన్న కానిపింపవు నీవు, కనులు తెరిచినంత కానిపింతు. సగుణ నిర్గుణముల జంజాటమేలను, సగుణ నిర్గుణముల జంజాటమేలను. నీవు లేనిదొక్క తావుగలదే, సగుణ నిర్గుణముల జంజాటమేలను. నీవు లేనిదొక్క తావుగలదే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1804 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 504 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మనం యోగిని అనే నామానికి అర్థం చెప్పుకుంటున్నాం. 653 నామం. ఇందులో అలంపరం జోగులాంబ గురించి చెప్పుకున్నాం, అవ్వయారు గురించి చెప్పుకున్నాం. ఒక విచిత్రమైన వృత్తాంతం ఆవిడది. ఎంతో వైరాగ్యం ఉంటే తప్ప అలా ఉండలేరు. ఎంతో ఆనందానికి యోగ్యులైతే తప్ప అటువంటి ఆలోచన రాదు. వృద్ధాప్యం అంటేనే మనం భయపడిపోతాం కదా. ఎక్కడ వెంట్రుకలు నెరిసిపోతాయో అని 100 జాగ్రత్తలు తీసుకుంటాం కదా. వృద్ధాప్యం తర్వాత మృత్యువు కదా. వృద్ధాప్యాన్ని ఆహ్వానిస్తే మృత్యువుని ఆహ్వానించినట్టే కదా అని ఉనికిపోతూ ఉంటాం కదా. పిరికితనం కలిగిన వీరుడు శత్రువు యొక్క రథాన్ని కాదు జెండాను చూసి భయపడినట్టుగా వృద్ధాప్యాన్ని చూసి అంత భయపడతాం కదా. అవ్వయారు గణపతిని ఆశ్చర్యకరమైన కోరిక కోరింది. 9-10 వయస్సులో పోనీ ఆవిడకి ఏదో 16-17 దాటి ఆ రోజుల్లో ఉండే పద్ధతి ప్రకారం వివాహం చేసేద్దామని చూస్తుంటే ఆవిడ యోగ సాధనలు ధ్యానంలో ఉండడం అందులో గణపతి భక్తురాలు కావడం ఆవిడ అంగీకరించలేదు. కావడం వల్ల నాకు వద్దీ పెళ్ళని చెప్పింది. అప్పట్లో తల్లిదండ్రులను ఎదిరించడం కాదు, అసలు మాట చెప్పడానికి కూడా ధైర్యం ఉండేది కాదు. కానీ ఉన్నంతలోనే ఏదో రకంగా పరోక్షంగా తల్లి చేత చెప్పించింది. ఆ తండ్రి వినలేదు. తల్లి కూడా ఊరుకో వెరిమోహన్ నీకేం తెలుసు, గణపతి అంటావు, యోగం అంటావు, దేవుడు అంటావు, పెళ్లి చేసుకోవడం మానేస్తాడు, మేమంతా చేసుకోలేదా, ఇలాగే చెప్పు. చివరికి ఆవిడ ఆశ్చర్యకరంగా గణపతి గుళ్ళో ఉండి, స్వామి నాకు వృద్ధాప్యాన్ని ఇయ్యి, ఒక్కసారిగా 60 దాన్ని చేసేనాను, ఇక వీళ్ళు పెళ్లి మాట తలపెట్టరు కదా అందండి. ఆశ్చర్యకరంగా ఆవిడ కోరిక కోరిన 3 ఆవిడకు వృద్ధాప్యం వచ్చేసింది. 10-12 ఆవిడ 60 ఆవిడ కింద మారిపోయింది. ఆ మనిషి అలాగే ఉంది, మొత్తం రూపం మారిపోయింది. జోగులాంబ అంటే ఎవరు మరి? వృద్ధాప్యం ఒక వరంగా భావించాలి. భక్తి జ్ఞాన వైరాగ్యాలకి ఆలవాలవది. ఇంకా మనం చేయడానికి పనులు ఏమి ఉండవు, చేయలేదని కూడా ఎవరు అడగరు. వృద్ధాప్యం ఒక వరం. ఏ ఉద్యోగాలు ఒత్తిళ్ళు లేవు, వృద్ధాప్యం ఒక వరం. అన్ని రకాల బాధ్యతలకి సెలవు, వృద్ధాప్యం ఒక వరం. అనేక రకాల అలంకరణల మీద శ్రద్ధ తగ్గిపోతుంది, వృద్ధాప్యం ఒక వరం. చాలా తక్కువగానే తింటాం, వృద్ధాప్యం ఒక వరం. అన్నిటికీ మించి జ్ఞాన వైరాగ్యాలతో ప్రపంచాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటాం, వృద్ధాప్యం ఒక అమృతోపమానమైన వరం. మనం పనిగట్టుకుని స్వాగతం చెప్పక్కర్లే జీవితంలో. దేనికి పనిగట్టుకుని దేన్ని రావద్దని కోరక్కల. వచ్చేదాన్ని కాదనద్దు, పోయేదాన్ని వద్దనద్దు. ఇదే జీవితం. జీవన్ముక్తి అంటే అది. అవకాశం ఉంది, మనం చేయగలిగిన చేద్దాం, అవకాశం లేదు వదిలేద్దాం. ఒకటే లెక్క, వచ్చినా మేలు రానిచో బాధ లేదు. ఎందుకని, నా గణపతి భక్తికి, నా ధ్యానానికి, నా యోగానికి వివాహం అడ్డం అనుభవించినారు. యోగిని యోగిన్ యే నమః. ఇక ఆ భాషలో అవయార కీర్తనలు ఎంత ప్రసిద్ధమైనవో అందరికీ తెలుసు. ఒళ్ళు పులకించిపోతుండ మనకి భాష తెలియకపోయినా సరే అవయార సినిమా కూడా వచ్చింది. ఆ పాట ఆ భాషలో ఆవిడ పాడుతూ ఉంటే మనకే ఒళ్ళు పులకిస్తుంది. మనకి ఒక మొక్క తెలియకపోయినా సరే భగవంతుడికి సంబంధించిన భాష అంటే అంతరంగ భాష. అలాగే చిమట అమ్మవారు తణుకు దగ్గర ఉంది, పరమపదించింది ఆవిడ, దిగంబర యోగిని. ఇప్పటికీ ఆవిడ ఆశ్రమం ఉంది, రోజు 100 పెడుతూ ఉంటారు అక్కడికి. ఆధునులు అవ్వ దేవాలయం ఉంది అక్కడ. ఆవిడ దిగంబర యోగినిగా ప్రసిద్ధురాలు. మహాజ్ఞాని. సరే, ఇప్పుడు ఉన్నవాళ్లలో మాతా త్యాగీశానందపురి బాపట్లలో ఉంటారు. భీములలోనూ వారి ఆశ్రమం ఉంది, మూలం భీముల్లోనూ, తర్వాత బాపట్లలో ఉంది. ఎక్కువ భాగం ఇప్పుడు బాపట్లలో ఉంటున్నారు, భీములు పెడుతూ ఉంటారు. అనుభవానందాశ్రమం అంటారు. రామకృష్ణ పరమహంస శిష్యులకు శిష్యులుగా వారిని పేర్కొంటారు. చిన్నతనంలోనే 8 ఏళ్ల వయస్సులోనే ఆ గురువుగారిని ఆశ్రయిస్తే ఆయన ఏదో ఉత్తరాల రూపంలో ఆవిడకి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ ఉత్తరాలే ఆవిడ తర్వాత సాధన రహస్యం అనే పేరు మీద ఓ గ్రంథంగా ప్రచురించారు. నన్ను ఎంతో ప్రభావితం చేసినటువంటి, నన్ను ఎంతో ప్రభావితం చేసిన వేదాంత గ్రంథాల్లో ఆ సాధన రహస్యం ఒకటి. అది ఒక 10 ఏళ్ల క్రితమో 15 ఏళ్ల క్రితమో చదివాను నేను, చాలా ప్రభావితం చేసింది. మొత్తం ఏదో చిన్నపిల్లని కూర్చోబెట్టి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నడిపించినట్టే నడిపిస్తుంది ఆ గ్రంథం. అందులో ఉన్నవి చేస్తే చాలు, అన్ని ఉత్తరాల రూపంలో రాసినవే. అమ్మ ఈయన మొదలుపెట్టి ఆ గురువుగారు చాలా ఇదిగా చెప్తాడు. అటువంటి గురువులు దొరికితే ఎంతకంటే అదృష్టం ఏముందండి. అటువంటి పుస్తకాలు ఉన్నాయి కదా చాలు మనకి. ఇలాగా యోగిని రూపంలో అమ్మవారి యొక్క స్వరూపాలుగా వెలిగిన వారు, వెలుగొందుతున్నవారు, మహానుభావులు, మహానుభావురాళ్ళు ఉన్నారు. వారి దగ్గరికి మనం ఆ జ్ఞాన సముపార్జన కోసం వెళ్ళాలి. మళ్ళీ మహిమలు తాయెత్తులు ఉంటే వెళ్ళకూడదు. ఇది యోగిన్ యై నమః. ఇప్పుడు 654 నాము యోగదా యై నమః. యోగిని యోగదా యోగ్య యోగానంద యుగంధర 654 నాము యోగదా యై నమః. యోగిని అంటే యోగాన్ని కలిగి ఉండేది, యోగదా అంటే యోగాన్ని మనకి కలిగించేది. అమ్మవారు యోగిని, యోగదా కూడా. యోగం దదాతీతి యోగదా, మనకు కూడా కలిగిస్తుంది. ఒక గురువు తాను జ్ఞానం పొంది శిష్యుడికి జ్ఞానం కలిగించినట్టే భగవంతుడు తాను యోగస్వరూపమై ఉండి మనకు కూడా యోగాన్ని కలిగిస్తాడు. ఎలాగా? నిరంతరం మనస్సులో స్మరించడం వల్ల అన్ని రకాల యోగ శాస్త్రాలు మన ముందు పుస్తకాలు తెరిచి కనపడతాయి. పుస్తకాలు తెరిచి ఆ నిరంతర స్మరణ అంత గొప్పది. రమణ మహర్షి దగ్గర ఉండేవారిలో కుంజుస్వామి అని ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి ఏదో అవసరమైన సపరి చేసి చేసేవాడు. ఆయన భక్తి గుర్తు చేసేవాడు, ఈయనకి ఏం అవసరం లేదు. ఆయన చిన్నతనంలో వాళ్ళ ఊళ్ళో అందరూ స్నానాలు చేస్తూ ఉంటే ఈయన కూడా బ్రాహ్మణుల్లాగా ఏదో విభూతి పెట్టుకోమనిపించింది, రుద్రాక్ష ధరించాలనిపించింది. వాళ్ళ నాన్నగారితో చెప్పాట, నాకు విభూతి పెట్టుకోవాలి, మంత్రాలు చదవాలనిపించింది. మంత్రాలు చదవాలనిపించేది ముఖ్యంగా. వాళ్ళు ఏవో బ్రాహ్మణులు మంత్రాలు చదువుతూ స్నానం చేస్తున్నారు, నాన్న మనం కూడా చదువుతాం, వద్దురా మనం చదవకూడదురా అని చెప్పాడు. ఆ కాలంలో ఆ ఊళ్ళో ఆ చెరువుకి 4-5 రకాల రేవులు ఉండేవి. ఇది వీరు స్నానం చేయడానికి, అది వారు స్నానం చేయడానికి, కులాల వారీగా రేవులు ఉండేవి. ఆ పరిస్థితుల్లో ఆ మహానుభావుడు పుట్టాడు, ఆ నిమ్మన కులాల్లో. కుంజుస్వామి అద్భుతమైన వ్యక్తి, మహాయోగి, పరమ నిరాడంబరంగా జీవితాన్ని గడిపి రమణ మహర్షి ప్రేమకు పాత్రుడయ్యాడు. నాకు ఆ మంత్రాలు చదవాలని ఉంది అంటే తండ్రి తప్పు భయ మనం చదవకూడదు అని మనం మామూలు స్నానం చేసి వెళ్ళాలి. ఈయన అదే తపనతో అలాగా పరమేశ్వర నాకు అవకాశం లేదు, అవకాశం లేదు అంటే ఆశ్చర్యకరంగా స్వప్నంలో ఆయనకి శివుడు జటాధారి అయి విభూతిధారి అయి కనిపించి చెవులో నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని పంచాక్షర మంత్రం ఉపదేశించాడు. నువ్వు చదువుకోరు అబ్బాయి, నీకు ఎవడు కాదంటే నేను చూస్తాను. తపన తపన భగవంతుని సాక్షాత్కరింప చేస్తుంది. తర్వాత ఇంకోసారి వాళ్ళందరూ విభూతి పెట్టుకుంటుంటే ఆయన కూడా విభూతి పెట్టుకోవాలనిపించి, ఇక తండ్రిని అడిగితే ఏమంటాడో అర్థమైపోయింది కాబట్టి, నాకు విభూతి కావాలి, నాకు విభూతి కావాలి, నాకు విభూతి కావాలి. ఆ విభూతి పెట్టుకున్నందుకు ఒక సంచి ఉండేది ప్రత్యేకంగా, ఆ విభూతి సంచి కావాలి. వాళ్ళందరూ తీసుకుని ఇలా పెట్టుకుంటున్నారు. చిన్నతనం కదా మరి, ఏదో సరదా, నాకు కూడా కావాలి అంటే విచిత్రంగా అదే ధ్యాసలో ఉంటే, అదే తపనలో ఉంటే 4 రోజులకు మళ్ళీ జటాధారి అయ్యే శివుడు కాళ్ళలో కనిపించి, నువ్వు స్నానం చేసి రేవు దగ్గర ఆ చెట్టు దగ్గర వేళ్ళు దగ్గర డబ్బులు ఉంటాయి, తీసుకెళ్ళి కొనుక్కో అని చెప్పి ఆశ్చర్యకరంగా పొద్దున్న వచ్చి ఆ చెట్టు దగ్గర ఆ వేళ్ళు దగ్గర వెతికితే 4 రాగి డబ్బులు దొరికాయి. దాంతో విభూతి కొనుక్కున్నాడు. ఇలాగే అందరూ రుద్రాక్షలు వేసుకుంటుంటే నాకు రుద్రాక్షలు కావాలి, నాకు రుద్రాక్షలు కావాలి అని అదే రకమైన ధ్యాసతో ఉంటే ఆశ్చర్యకరంగా మళ్ళీ జటాధారి అయ్యే శివుడు స్వప్నంలో కనిపించి, నువ్వు వెళ్ళే దారిలో జాగ్రత్త చూసుకుంటూ వెళ్ళు, అన్నీ దొరుకుతాయన్నాడు. దారిలో దొరకడమే ఒకటి. కానీ ఆయన అదే దారిలో ఇంటికి వెళుతూ ఉంటే నడి రోడ్డు మీద పద్మం కనపడింది. నడి రోడ్డు మీద పద్మం ఏమిటండి ఆశ్చర్యం కాకపోతే, భగవత్ సంకల్పం కాకపోతే. కుంజుస్వామికి నాకు రుద్రాక్షలు కావాలి, రుద్రాక్షలు కావాలనే సంకల్పం కలగగానే అదే తపనతో ఆయన శయనిస్తే శివుడు జటాధారి అయి విభూతిధారి అయి కళ్ళలో కనిపించి నీకు దొరుకుతుంది, నీకు దొరుకుతుంది, బాధపడకు అని ఏదో బిడ్డను తల్లి ఓదార్చినట్టే ఓదార్చాడు. దారి వెంట పెడుతుంటే, పొద్దున్నే స్నానం చేసి పెడుతుంటే మెలమెలలాడే ఎండలో పద్మం మెలమెలలాడుతుంది. ఆ పద్మం ఇవ్వడం చూస్తే ఆ పద్మం మధ్యలో బంగారపు రుద్రాక్షలు చుట్టూ ఉన్నాయి, బంగారంతో చుట్టిన రుద్రాక్షల మాల. కైలాసం నుంచి తప్పితే ఎక్కడైనా వచ్చి ఎక్కడి నుంచైనా వస్తుందో ఎవరైనా పెడతారా అక్కడ? భక్తి ఇంత గొప్పది. అంచిత యోగదాయే నమః. భగవంతుడు కావలసినవన్నీ ఇస్తాడు. కుంజుస్వామి అనేటువంటి చిన్న పుస్తకంలో ఈ మధ్య చదివాను దాన్ని. ఏమి భక్తిరా, ఏమి జ్ఞానరా. రమణ మహర్షి ఇలాంటివి పెరిగి పురాణంలో ఇలాంటి శివభక్తుల కథలన్నీ చదువుతూ తన్మయావస్థలోనయ్యేవాడే. అవి చదవమని చెప్పేవాడు భక్తులకి. యోగ వాసిష్టం, పెరిగి పురాణం, అధ్యాత్మ రామాయణం ఇవన్నీ రమణ మహర్షి స్వయంగా చదివి వినిపించిన గ్రంథాల్లో కొన్ని. అది యోగద అంటే ఆ నిరంతర స్మరణ మనలో ఉంటే, ఆ తపన మనలో ఉంటే అది కలుగుతుంది అనడానికి భాగవతం కూడా ఒక సాక్ష్యాన్ని మనకిస్తుంది. యోగశక్తులన్నీ కేవలం భగవత్స్మరణ వల్ల వస్తాయి. వినియోగించుకోవడం, వినియోగించకపోవడంలో జాగ్రత్తగా ఉండాలి. వస్తే ఏదో మంచిది అనుకోవద్దు. భగవంతుడిని మనస్సులో స్మరిస్తే యోగశక్తులు వస్తాయనడానికి ఉదాహరణ ఏమిటంటే వామన చరిత్ర. అదితి వామనుడిని గర్భంలో ధరించింది. గర్భంలో ధరించడం భౌతికంగా, మనసులో స్మరించడం ఆధ్యాత్మికంగా. ఆవిడికి తన కడుపును విష్ణువు పుట్టబోతున్నాడు అన్న విషయం తెలుసు ముందే. కశ్యపుడు చెప్పాడు, గర్భాన్ని జాగ్రత్తగా కాపాడుకోమని కూడా చెప్పాడు. అందుకే పుట్టి పుట్టగానే ఆ పుట్టిన శిశువే అలా పుట్టాడు, ఐదేళ్ల శిశువు కింద ఉపనయనం చేసి పంపించారు. ఇక మామూలుగా ఇంకా అదే 1వ తరగతి 2వ తరగతి ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా దెబ్బలా లేదు, ఇంకా అయిపోయింది అది ఆధ్యాత్మిక మాధ్యమం. పంపించారు ఆ గర్భం ధరించినటువంటి అదితి దేవి ఎలా ఉందో పోతన గారు వర్ణిస్తారు ఆశ్చర్యకరంగా. యోగద ఏనమక అన్న నామానికి వ్యాఖ్యానం నాకు అందులో దొరికింది. ఓ అయ్యబాబు, యోగశక్తులు రావడం అంటే, యోగాన్ని ఇవ్వడం అంటే, భగవంతుడు యోగాన్ని కలిగి ఉండడం కాదు మనకి ఇస్తారు కూడా అంటే ఇదేరా బాబు అనుకో. గర్భిణి లక్షణాల్లో కొన్ని విచిత్రమైన మాటలు వాడతారు పోతన గారు. నిలిపెన్ రెప్పల బృందిమన్ విషదిమన్ నేత్రంబులన్ చూచుకంబులన కాళిమ మేఖలంద్రడిమ నిమ్మోమున్ సుధా పాండిమన్ బలిమిన్ జన్నుల శ్రోణి పాళిగరిమన్ మధ్యంబునన్ బ్రూహిమన్ లలితాత్మన్ లఘిమన్ మహామహిమ మేనన్ గర్భదుర్వారయై. గర్భిణి స్త్రీకి ఎటువంటి లక్షణాలు ఉంటాయో, ఏ అవయవాలు ఎలా ఉంటాయో వర్ణించారు. దాంట్లో విచిత్రంగా యోగశక్తులకు సంబంధించిన పదాలు వాడారు. నిలిపిన్ రెప్పల బృందిమన్ అన్నిటినీ ఏమనిచ్చి ప్రత్యయం చేయనట్టుగా బృందిమ, మహిమ, బ్రహ్మహిమ, గరిమ ఇలాంటివి వాడారు. అన్నీ అవే వాడారు. రెప్పలు దట్టం అవుతాయి గర్భిణికి. మామూలు ఇప్పుడు పలచగా ఉన్నా కూడా అప్పుడు దట్టం అవుతాయి. అదే బృందిమ. విషధిమన్ నేత్రంబులన్, కళ్ళలో ఒక తెల్లటి కాంతి కనపడుతుంది. నల్లగా ఉండే అమ్మాయి కూడా కళ్ళు చాలా తెల్లగా ఉంటాయి గర్భిణి అయితే. చూచుకంబులన కాళిమ, స్తనాగ్రాలు మరింత నల్లబడతాయి అక్కడ, కాళిమ నలుపు రంగు. మేఖలం ద్రఢిమ, మేఖల వడ్డాణం పెట్టుకున్న చోట దృఢత్వం వస్తుంది, గర్భం ధరించాలి. నిమ్మోమున్ సుధాపా అండిమన్, ముఖం తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది. నల్లటి వాళ్ళకు కూడా తెల్లగా మెరుస్తుంది, ఓ తెల్లదనం వస్తుంది, తేజస్సు వస్తుంది. బలిమిన్ సన్నుల వక్షద్వయంలో బలం పెరుగుతుంది, వక్షోజద్వయంలో బలం పెరుగుతుంది. పాలివ్వాలి, ఆ పాలనవి ధరించాలి. పాలసముద్రం అంత బలంగా ఉండాలి. శ్రోణిపాళి గరిమన్, ఈ కటిభాగం గరిమ బాగా విశాలం అవుతుంది. లేకపోతే గర్భం ధరించడం కష్టం. అక్కడ వి ఆకారంలో ఉంటుంది స్త్రీలకు ఏమో కైలాగా, పురుషులకేమో ఇలా ఉంటుందంటారు. వీరు ధరించక్కర్లేదు కాబట్టి, వారు ధరించాలి కాబట్టి ఇలా ఉంటుంది. భగవంతుడు సృష్టికి ఇంతకంటే ఏం కావాలి? ఎవరి అవసరాల ప్రకారం వారికి అవయవ నిర్మాణం జరిగిపోయింది సృష్టి ప్రారంభంలోనే. బలిమన్ సన్నుల శ్రోణిపాళి గరిమన్, శ్రోణిపాళి గరిమన్ మధ్యంబునన్ బ్రహ్మన్, మధ్య భాగం నడుము బాగా పెద్దదవుతుంది. మరి కడుపు గర్భం వచ్చిందిగా పెద్దదవుతుంది. అప్పుడు చీర చిక్కుతుంది సహజంగా, ఎందుకంటే అదే చీర కడతారు కదా. ఆ చీర కొంచెం చీర పైకి వెళ్ళినట్టుగా ఉంటుంది, కాస్త చీలమండల దాటి పైకి వస్తుంది. ఆ మాత్రం పూర్వం వాళ్ళు చీర కడితే ఆ చీలమండలు కూడా మునిగిపోయే విధంగా కట్టేవారు. అవి కూడా కనపడడం వాళ్ళకి ఇష్టం ఉండేది కాదు. ఇవాళ చీర ఎంతెంత పై పైకి వెళ్ళిపోతున్నాయో అందరికీ తెలుసు. చీర అనేది లేదులే, దాని గురించిన చర్చ అనవసరం. ఈ పై పైకి వెళ్ళడమే చాలా పై పైకి అభివృద్ధి చెందడం అనుకుంటున్నారు నమశివాయ. అప్పుడు చీలమండలు కూడా కనిపించడానికి ఒప్పుకునేవారు కాదు. గర్భిణి అయితే మాత్రం తప్పేది కాదు, కొంచెం అలాగే ఉండేవాడ అదే చీర కట్టుకుంది, కానీ పొట్ట రావడం వల్ల కాస్త చీర తక్కువ అయ్యేది. అందుకే నెలతకు నెల నెల మొసలగా చీర చిక్కి నెలతకున్న దీప అని ఇదే చరిత్రలో వామన చరిత్రలోనే వర్ణిస్తారు. నెలతకు చీర చెక్కింది, తెలుగులో మాట చీర చెక్కింది అంటే గర్భం ధరించింది అర్థం. చీర తక్కువైంది, చీర చెక్కనేవాడు ఆవిడ, ఆవిడ లావు అయితే మరి చీర చెక్కుతుంది, ఆవిడ సన్నమైతే మరి చీర ఎక్కువ, చీర చిక్కు ఎంత గొప్ప మాట అండి. చీర ఎవరి చేతిలో చిక్కిందని కాదు, ఆవిడ చీరే చిక్కిపోయింది. ఇన్ని రకాల నీళ్ళు వసుకుంది, చీర చిక్కింది, నెల తప్పింది, ఇన్ని రకాల అభివ్యక్తులు ఉన్నాయి గర్భం ధరించింది అనడానికి. ఇన్ని చూడు, గరిమన్ శ్రోణిపాళి గరిమన్ మధ్యంబునన్ బృహమని లలితాత్మం లగిమన్, మనస్సు మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, దూదిపించ కంటే మెత్తగా ఉంటుంది. ఒక్క మాట ఏంటో కూడా పడలేదు ఆవిడ. అసలు దుర్వార్తలు కఠినమైన విషయాలు వాళ్ళకి చెప్పకూడదు, చాలా ప్రమాదం. లోపల పిల్ల ఆరోగ్యం, కడుపులో పిల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కొన్ని తయారయ్యే అవయవాలు సరిగ్గా తయారవు, ఎందుకంటే కేవలం ఒక పిండం అండి అది. ఇలా కొంత కొద్ది రోజులు అయ్యాక ఇలా చాలా అచ్చాలు అన్నాయి, ఈ పేద అపేద అన్నాయి, ఈ కాలు అకాలు అన్నాయి. తలదాలి చిగర్భం బై నెల మనసలగా చెయ్యి రచిక్కే నెల తగున దీప అని పోతర గారు వర్ణించినట్టుగా, కేవలం ఒక ఏదో కోడిగుడ్డ ఆకారంలో ఇలా ఉండేటువంటి పిండం కొంత కొన్ని రోజులకి నెమ్మదిగా ఇలా 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 అయ్యి మధ్యలో నొక్కుంటుంది, అక్కడ గొంతు వస్తుంది, పీక వస్తుంది కంఠం. తర్వాత ఏదో కొంచెం ఇలా వస్తే ఆ వచ్చిన మళ్ళీ ఇలా చేతులుగా ఏర్పడుతుంది, మళ్ళీ ఇలా కాళ్ళుగా ఏర్పడుతుంది. ఒకే పిండం, ఒకే కోడిగుడ్డ ఆకారంలో ఉండేది, నెమ్మదిగా ఇలా నొక్కుంటూ వెళ్ళిన కొద్దీ ఆ చేతులు చేతులకి చంకలకి మధ్యలో చర్మం విడిపోవడం, నెమ్మదిగా రావడం, ఇలా ముడుచుకుని ఉండడం అన్నీ జరుగుతాయి. ఎంత ఆశ్చర్యకరమైనది, 9 నెలల్లో ఈ పరిణామాలన్నీ జరగడం, ఏ బయట నుంచి ఏ ప్రమేయము లేకుండా. అందుకే దొప్పలపూడి అనసూయాదేవి గారని మహాకవిత్రి ఎప్పుడో 100 ఏళ్ల క్రితమే అద్భుతమైన ఇది రాసింది గర్భిణి అనుభవాల గురించి. కనరాని మహాశిల్పిలో నజేరి ఏమి సృష్టించుచుండెనో ఏమో వని ఇచ్చేయే గాని నా ఇష్టమేమి గలదు అని రాసింది. కనరాని మహాశిల్పిలో నజేరి ఏమి సృష్టించుచుండెనో ఏమో వాని ఇచ్చేయే గాని నా ఇష్టమేమి గలదు. ఎంత అందంగా రాసిందో ఆ ఇల్లాలు. ఎవరో ఒక మహాశిల్పి భగవంతుడు లోపల చేరి ఏదో చేస్తున్నాడు, ఏదో సృష్టిస్తున్నాడు, వాడి ఇష్టం వాడి దయ, నేనేం చెప్పను. మనిషి ప్రమేయం లేకుండా, వైద్యంతో కూడా ప్రమేయం లేకుండా లోపల అత్యద్భుతంగా రోజు రోజుకి మార్పు, 3 నెలలకి మార్పు, 6 నెలలకి మార్పు, 9 నెలలకి మళ్ళీ బిడ్డ ఇలా తిరగడం, బయటికి రావడానికి సిద్ధంగా ఉండడం, ఒక బలీయమైన వాయువు క్షణ విరామంలో ఆ బిడ్డను బయటికి లాగడం కంటే భగవంతుడు ఉన్నాడు అనడానికి వేరే ఆధారం ఏదైనా కావాలా? మన శరీరంలో మన మనస్సులో జరిగే విచిత్రమైన మార్పులు, సూక్ష్మాది సూక్ష్మమైన విషయాలని కాస్త సూక్ష్మంగా అంతర్ముఖ దృష్టితో ఆలోచిస్తే ప్రతిక్షణము మనం భగవంతుడి ఒళ్ళోనే ఉన్నామన్న విషయం అర్థమైపోతుంది. ఇంక వేరే ఎవరో రుజువు చేసేదేమిటి, ఎక్కడో కనపడేదేమిటి, ఆ పరిణామాలు అలా ఎలా జరిగితే ఒక మహాశక్తి నడిపించకుండా ఇన్ని గోడాలని పడిపోకుండా పట్టుకుంటున్నది ఎవరు? ఆ ఆకర్షణ శక్తి అది ఎక్కడి నుంచి వచ్చింది? ఏ తాడు పెట్టి కట్టకుండా ఎవరు ఏ ప్రయత్నం చేయకుండా ఇన్ని 100,000 ఏళ్లుగా అలాగే నడుస్తుంది ఆ ఖగోళ చక్రం అంతా కూడా, ఆ శింషుమార చక్రం అంతా కూడాను. ఏ మహావిష్ణువు ప్రమేయం లేకుండా జరుగుతుందా అది? అజ్ఞానంగానే ఇవి సరిపోవా భగవంతుడు నమ్మడం? మన శరీరం మనకి సరిపోదా? లోపల అన్నం తిన్నామండి, 16 కేజీలు తిన్నాం, లేదా 16 గింజలు తిన్నాం, లోపల ఎలా అరుగుతుంది, ఎక్కడికి ఎడుతుంది, ఏమవుతుంది, పెద్ద ప్రేవులు ఏమిటి, చిన్న ప్రేవులు ఏమిటి, జఠరాశయం ఏమిటి, అన్నవాహిక ఏమిటి, కాలేయం ఏమిటి, మూత్రపిండాలు ఏమిటి, ఊపిరితిత్తులు ఏమిటి, ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి, ఎవరు దీనికి ఏం చేశారు, ఇంత అన్నం తినడం తప్పితే మనం చేసింది ఏమీ లేదు. అది కూడా ఓసారి తింటాం, ఓసారి మానేస్తాం, ఓసారి అడ్డమైన గడ్డి తింటాం, ఓసారి కలుషితాహారం తింటాం. ఇవన్నీ లోపలికెళ్ళి ఏదో రకరకంగా ఎక్కడెక్కడ ఎలా మారాలో అలా మారిపోయి 72,000 నాడులకి రక్త ప్రసారం రూపంలో అందుతున్నాయి అంటే, అందులో కూడా వెంట్రుకలో వియోవంతు ఉండేటువంటి నాడి కూడా గొట్టం రూపంలో ఉండడం, దాంట్లోంచి రక్తం ప్రసరించడం ఉంది అంటే, ఇది కేవలం అమ్మవారి సృష్టి కాకపోతే మరొకటి అవుతుందండి. ఇక ఇంతకంటే రుజువులు కావాలా భగవత్ శక్తికి? అంతా సహజం. సహజం అంటే సహజానికి అర్థం అడగండి, నోరు మూసుకుంటాడు. సహజ అయితే ఇది సహజ, అది కూడా పుట్టింది, అది న్యాచురల్ కాదు, అది సహజం కాదు. సహజం అంటే కూడా పుట్టింది, నేను కూడా పుట్టిందో ఆలోచిస్తే అర్థమవుతుంది. ఒక మహాశక్తి ఉండబట్టే ఇవన్నీ వచ్చాయి. అంచేత ఎంత మనం ఏదనుకున్నా పోనీ విగ్రహారాధన అంగీకరించకపోయినా ఒక అతీంద్రియ శక్తి, ఒక మహాశక్తి ఈ సృష్టిని నడుపుతుందనే విషయాన్ని అంగీకరించి తీరాల్సిందే, రెండో మాట లేదు. ఇప్పుడు చూడండి, యోగదాయ నమః అని ఎందుకంటున్నావు అంటే, ఈ గర్భిణికి సంబంధించిన వర్ణన చేసేటప్పుడు పోతన గారు వాడిన పదాలు ఏమిటి? బృంహిమ, బృందిమ, గరిమ, మహిమ, లఘిమ, అణిమ, ఇవేమిటండి? మధ్యంబునన్ బృంహిమన్, లలితాత్మన్ లఖిమన్, మహామహిమ మేనన్, శృణిపాళి గరిమన్ గరిమ మహిమ లఘిమ అణిమ ఎక్కడ వంటివి అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశిత్వం చ అష్టసిద్ధయ అష్టశుద్ధులు. గర్భం ధరించినటువంటి స్త్రీకి ఏ అవయవం ఎలా ఉందో చెబుతూ అణిమ మహిమ గరిమ లఘిమ లాంటి పదాలు పోతన గారు వాడారు అంటే అర్థం ఏమిటి? భగవంతుడిని గర్భంలో ధరించిన ఆవిడకి యోగాభ్యాసానికి సంబంధించిన విద్యలన్నీ అప్రయత్నంగా వచ్చాయంటే భగవంతుడిని నిరంతరం మనసులో స్మరిస్తూ ఉంటే మనకు యోగసిద్ధులన్నీ కలుగుతాయని లెక్క కాదు, వేరే చెప్పాలా? ఇది యోగదాయై నమః. ఇప్పుడు 655 నమః యోగ్యాయై నమః. సకల దేవతల కంటే శ్రేష్ఠురాలు అని అర్థం. లోకంలో కూడా చాలా యోగ్యులండి అంటారు, అంటే అందరిలో గొప్పవాడనే కదా. అన్నింటికీ అర్హత కలిగిన వాడు యోగ్యుడు అంటే అర్థం. అది యోగ్యత వేరు, అర్హత వేరు. ఇవాళ యువతరం గమనించాలి, ఒక డిగ్రీ సంపాదిస్తే మనకు అర్హత ఉన్నట్టు లెక్క, యోగ్యత ఉన్నట్టు కాదు. ఆ ఉద్యోగం చేయగలిగితేనే దానికి సంబంధించిన సామర్థ్యాన్ని మనం ప్రకటించగలిగితేనే యోగ్యత ఉన్నట్టు, లేకపోతే అర్హత ఉన్నట్టే కానీ యోగ్యత లేదు. అర్హత అంటే ఆ ఉద్యోగానికి సంబంధించిన ప్రాథమిక విద్యార్హతలు ఉంటే చాలు, అది అర్హత. యోగ్యత అది కాదు. ఇంజనీరింగ్ చదివాడు కానీ లాభం లేదండి అంటే అది యోగ్యత లేదు. కుర్రాడికి అన్నీ ఉన్నాయండి, యోగ్యుడు కాదంట. అంటే మంచి లక్షణాలు లేవు. మంచి లక్షణాలు లేనప్పుడు ఏమవుతుంది? తల్లిదండ్రులు 100 ఎకరాల ఆస్తి ఇచ్చినా సరే వాడు 100 రోజుల్లో అమ్మేస్తాడు. యోగ్యుడైన వాడు తల్లిదండ్రులను ఆస్తి అడగడు. యోగ్యత లేనివాడికి ఇచ్చి ఉపయోగం లేదు. మరి తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ఆస్తి అనేది ఏ రకంగానైనా సరే అది చెప్పుకోవలసిన విషయం కాదు. వారు కానీ వీరు కానీ అది ఊరికే ఓ కాపు, ఓ దన్ను. వారు సొంతంగా సంపాదించుకోగలిగితేనే, నిలబెట్టుకోగలిగితేనే అది గొప్ప. అంత సంపాదించుకున్న యోగ్యత ఉన్నవాడు తల్లిదండ్రులను అడగడు, అసలు నాకెందుకు నాన్నగారు మీరు అట్టి పెట్టుకొని మీకు వృద్ధాప్యం తర్వాత చూడొచ్చారన్నట్టు. యోగ్యత లేనివాడే అడుగుతాడు, వాడికి ఇస్తే ప్రయోజనం లేదు, దగ్గర పెట్టేస్తాడు, లేనిపోని వ్యాపారాలన్నీ చేసేస్తాడు. ఇదే యోగ్యత. అమ్మవారి విషయంలో ఏమిటి? సకల దేవతల కంటే శ్రేష్ఠురాలు. అలాగే ఏకత్ర భావానికి తగినది, అదే యోగ్యత. యోగ కదా, యోగం అంటే ఏకత్ర ఏకమవడం కదా. ఆత్మతో మనస్సు ఏకం కావడమే యోగం. అందుకని ఏకత్వ భావానికి తగినది. అలా ఆత్మతో మనస్సు ఏకమైతే ఏమవుతుంది? మనసు లేకుండా పోతుంది, మనసు ఉండదు, ఇంకా ఉండేది ఆత్మ ఒకటే. అప్పుడు ఈ ప్రపంచం శూన్యం అని అర్థమైపోతుంది. వెంటనే సన్యాసం స్వీకరిస్తారు ఆడవాళ్ళైనా మగవాళ్ళే, మన మానసికంగా స్వీకరించడమే, ఇంకా ఏమి పట్టించుకోమన్నా పట్టించుకోరు. ధైర్యం చేసేవాళ్ళు ఎలా ఉంటారంటే మళ్ళీ ఇందులో కనుక మనం ఉంటే మళ్ళీ ఇది మనకు అంటుకునే అవకాశం ఉందని వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళని తప్పు పట్టడానికి వీల్లేదు. ఏదో బాధ్యతలు వ్యవహరించలేదు, కర్తవ్యాలు జరిగి ఈ దిక్కుమాలిన కర్తవ్యాలు చచ్చే వరకు ఉంటూనే ఉంటాయి, ఇవి చేస్తున్న కొద్దీ ఉంటాయి. ఇంకా తన దేహం పట్ల కర్తవ్యాలు తాను వదిలించుకున్నా కుటుంబం పట్ల వదలవు, కుటుంబం పట్ల వదిలినా సమాజం పట్ల వదలవు. ఇంకా ఏవో అంటగడుతూనే ఉంటారు పట్టుకొచ్చి, ఇంకా మీరు అలా చేయాలి, ఉంటూనే ఉంటాయి అవన్నీ. ఇంకా దీనికి ముగింపు లేదు, సెలవు.